സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
നാലാമ അധ്യായം, 18-ാമ ശ്ലോകം.
കർമ്മണ്യകർമ്മ യഃ പശ്യേത് അകർമ്മണി ച കർമ്മ യഃ സ ബുദ്ധിമാൻ മനുഷ്യേഷു സ യുക്ത കൃഷ്ണ കർമ്മ കൃത്
మనం వ్యవహారంలో కొన్ని నిజమైన వస్తువులను చూస్తుంటాం, కొన్ని నిజం కాని వస్తువుల్ని చూస్తుంటాం. అంటే ఉదాహరణకి యాపిల్ పండు ఉన్నదనుకోండి. యాపిల్ పండు అది నిజమైన పండు, కానీ దాన్నే వ్యాక్స్తో చేస్తారు. అది యాపిల్ పండులానే కనపడుతుంది, డూప్లికేట్ అన్నమాట. నిజం కానిది డూప్లికేట్. బొమ్మల కొలువులు పెడతారు కదా, అదనమాట. మనం ఏవైతే వాడతామో కూరలు పండ్లు అన్నీ కూడా వాటిని వ్యాక్స్ అంటే మైనంతో చేస్తారు. అవి కూడా అలాగే కనపడతాయి నిజంగానే. ద్రాక్ష పళ్ళు, అత్తి పండ్లు మన అనుభవంలో ఉంది కదా ఇది. కానీ పుష్పాలు కూడా, పండే కాదు పుష్పాలు కూడా, ఆకులు పుష్పాలు అన్నీ కూడా డూప్లికేట్ అన్నమాట. అవి నిజంగా వాసన ఏవో ఆ పుష్పాలు. దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, ముక్కు దగ్గర పెట్టుకుంటే తెలుస్తుంది వాసన ఉండదు దానికి. పండ్లు కూడా అంతే. బాగుంది కదా తిందామని చెప్పి వెళితే క్యారెట్ అచ్చం అట్లాగే ఉంటుంది, నిజం క్యారెట్ లాగానే. కానీ ఆ క్యారెట్ని వండుకొని కూర చేసుకోలేం. ప్లాస్టిక్తో కానీ మైనంతో కానీ చేస్తే అది తినడానికి పనికిరాదు. పండు కూడా చూడండి, వాసన ఉండదు, తినలేం. ఆ డూప్లికేట్ అయితే, నిజమైందైతే మాత్రమే తింటాం మనం. అదేవిధంగా అనేక వస్తువులు డూప్లికేట్ ఉన్నాయి ప్రపంచంలో. ఉన్నాయా? ఇది డూప్లికేట్ అండి అంటారు వాళ్ళు. ఇది అసలు కాదు. డూప్లికేట్ అంటే ఏమిటి అర్థం? అది మంచిది కాదు అని అర్థం. నాణ్యమైనది కాదు అని అర్థం. మనకు ఉపయోగించుకోవడానికి పనికి వచ్చేది కాదు అని అంటాం కదా. మనకి ఈ అనుభవం ఎట్లాగైతే ప్రపంచంలో ఉన్నదో అదేవిధంగా మనం, నేను అంటున్న దాంట్లో కూడా ఒకటి నిజమైనది, ఒకటి డూప్లికేట్, రెండున్నాయి. ఆత్మ అనేది సత్యం, నిజమైనటువంటిది. దాని డూప్లికేటే అహంకారం, అహంకారం అన్నమాట. ఈ యొక్క విషయం మనం అర్థం చేసుకోవాలంటే మరొక ఉదాహరణ చెప్పి ఇందులోకి వస్తాం విషయానికి. మన ముఖం, మన భుజాల మీద ఉన్న ముఖం నిజమైన ముఖం. ఇలా అనుకుని చూడండి ఒకసారి, చుట్టి అంటే తాకి చూస్తే తెలుస్తుంది నిజమైన ముఖం. మన ముందు అద్దం ఉంటుంది, అద్దంలో మన ముఖం చూస్తే ఆ ముఖం నిజమైన ముఖమా డూప్లికేటా? డూప్లికేట్. నిజమైన ముఖం కాదు అది, డూప్లికేట్ అని మనకు తెలుసు. ఆ అద్దం ఉన్నంతసేపు ఉంటుంది, అద్దం పోయిన తర్వాత పోతుంది. అది నిజమైన ముఖం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అద్దం పోయినా కూడా నిజమైన ముఖం ఉంటుంది. ఈ ఉదాహరణలన్నీ చక్కగా అర్థమైనాయి కదా. శాస్త్రం చెబుతోంది ఈ నేను నేను అంటున్న నువ్వు కూడా ఒకటి నిజమైనది, ఒకటి నిజం కానిది, రెండున్నాయి అందులో. ఆత్మ చైతన్యం అనేది ఉనికి ఎరుక అనేది నిజమైనటువంటి తత్వం, అది నీ స్వరూపం. ఆత్మ చైతన్యం అనేది నీ స్వరూపం, అది నీ యొక్క అసలైన స్వరూపం. దానివలన మనస్సు అనే అర్థంలో ప్రతిబింబించే అహంకారం అది నిజం కాదు, అది నీ ప్రతిబింబమే. అది ఆత్మ ప్రతిబింబం. ఆ నేను అని అంటున్నప్పుడు అందులో బింబము ఉంది, ప్రతిబింబం ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే నా ముఖం అని అంటున్నప్పుడు అద్దంలో చూసి నా ముఖం అంటున్నారు కదా, అక్కడ రెండు ముఖాలు ఉన్నాయి. ఎప్పుడైతే నా ముఖం అని చెప్తున్నానో అందులో రెండు ముఖాలు ఉంటాయి. అందులో అది అద్దంలో కాదు, నేను రెండు ముఖాలు ప్రతిబింబ ముఖం చూస్తున్నాను అంటే, నా ముఖం ప్రతిబింబాన్ని చూస్తున్నాను అంటే నిజమైన ముఖం ఉంటే కదా చూస్తాం. అంటే ఇప్పుడు ప్రతిబింబ ముఖము ఉన్నది, ప్రతిబింబ ముఖం ఉండడానికి నిజమైన ముఖము ఉన్నది. ఈ ముఖం లేకుండా ఆ ముఖం కనపడుతుందా? ఆ ముఖం చూస్తున్నాను అంటేనే ఈ ముఖం ఉండి ఉండాలి, ఉండి ఉంటే కదా కనపడుతుంది అది. అందుకని ప్రతిబింబ ముఖం చూసేటప్పుడే బింబ ముఖం ఒరిజినల్ ముఖం ఉన్నట్లే, అవునా? అలాగే నేను అని అంటున్నప్పుడు మనందరం నేను 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 అమ్మని తల్లిని భార్యని భర్తని కొడుకుని కూతుర్ని అని మనం అనేటప్పుడు అందులో కూడా రెండు నేను ఉన్నాయి, రెండు నేను ఉన్నాయి. నేను అనలేం కదా, నేను రెండు నేను ఉన్నాయి అందులో. ఏమిటది అంటే ఒకటి నిజమైనది, ఒకటి నిజం కానిది. ఆత్మ చైతన్యం అనే నేను ఈ అహంకారం అనే మనస్సులో శరీరాన్నితో తాదాత్మ్యం చెంది, ఆత్మననే నేను ఈ మనస్సు అనే అద్దంలో, ఏ మనస్సు అయితే శరీరంలో ఉన్నదో, శరీరంలో ఉన్న హృదయంలో ఉన్నదో ఆ మనస్సులో ఈ ఆత్మనైన నేను ప్రతిబింబిస్తాను. ప్రతిబింబించి అహంకారంగా ఏర్పడతాను. అహంకారంగా ఏర్పడి ఆ అహంకారం ఏమంటుంది? నేను అంటుంది. ఆత్మనైన చైతన్యమైన నేను నేను అని అనలేను. ఈ ప్రతిబింబంతో కూడినటువంటి మనస్సులో ఉన్న అహంకారం ఏదైతే ఉన్నదో అదే నేను అని అనగలదు. ఎట్లాగైతే ఈ ముఖం తనను తాను చూసుకోలేదు, ఈ ఒరిజినల్ ముఖం తనను తాను చూసుకోలేదు. తనను తాను చూసుకోవాలి అంటే అద్దం ద్వారా ప్రతిబింబంలో చూసుకోవాల్సిందే. ఎంత అందంగా అయిన వాళ్ళు కూడా, మిస్ యూనివర్స్ కూడా, ఆవిడ ముఖం ఆమె చూసుకోలేదు. ఈ ముఖం చూడాలి అంటే అద్దం కావాలి. అద్దంలో ఉన్న ముఖం ద్వారా ఈ ముఖాన్ని చూసుకుంటాను. అద్దంలో ముఖాన్ని చూసుకొని బొట్టు ఎక్కడ పెడతారండి? అద్దంలో పెడతారా, ఈ ముఖానికి పెట్టుకుంటారా? డూప్లికేట్ ముఖానికి పెడతారా, ఒరిజినల్ ముఖానికి పెడతారా? బొట్టు ఒరిజినల్ ముఖానికే పెడతారు. కానీ ఒరిజినల్ ముఖానికి పెట్టుకోవాలంటే డూప్లికేట్ ముఖం కావాలి. అర్థమైందా? అదేవిధంగా ఈ నేను ఆత్మని ఒరిజినల్ ముఖం లాంటి దాన్ని, నన్ను నేను నేనుగా చెప్పుకోలేను. నన్ను నేను చెప్పుకోవాలి అంటే, వ్యవహారం చెయ్యాలి అంటే నాకు ఒక ప్రతిబింబం కావాలి. ఆ ప్రతిబింబమే మనస్సులో ఏర్పడే అహంకారం. అహంకారం అనేది అహం అనే నా యొక్క ప్రతిబింబం. అహంకారం అనేది అహం అనే నా యొక్క ప్రతిబింబం. ఆ ప్రతిబింబం వలన నేను ప్రమాత అనయ్యి, ఆ ప్రతిబింబం వలన నేను భార్యగా భర్తగా ఈ శరీరాలు వీటన్నిటితో వ్యవహారం చేస్తూ ఉంటాను. ఇది నేను అంటే ఇప్పుడు అర్థమైందా? అహం అహంకారం. అహం అనేది ఆత్మ సత్తు చిత్, అహంకారం అనేది ఆత్మ యొక్క ప్రతిబింబం. ఎక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం? మనస్సులో, నా మనస్సులో ఏర్పడుతుంది. ఆ అహంకారం అనేది నిజం కాదు, అది ప్రతిబింబమే. ఆ అహంకారం వలననే నేను అని అనుకుంటున్నాను, అనగలుగుతున్నాను, ఈ శరీరంతో వ్యవహారం చేస్తున్నాను, ఈ శరీరానికి సంబంధించిన పిల్లలతో కుటుంబ సభ్యులతో వ్యవహారం చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. కనుక ఆత్మ అనేది తాను వ్యవహారం చెయ్యలేదు. ఆత్మ అనేది అహంకారంగా ప్రతిబింబిస్తేనే మనస్సులో ఆ అహంకారం ద్వారా ఈ శరీరం ద్వారా పనిచేసుకుంటుంది. ఇప్పుడు నేను అంటే రెండున్నాయి అందులో, ఫాల్స్ ఐ, రియల్ ఐ. ఫాల్స్ ఐ అంటే డూప్లికేట్ ఐ, ఐ అంటే నేను. నేను అనేది నిజమైన నేను కాదని, కానీ వ్యవహారిక ఐ అంటారు, వ్యవహారం చేసే నేను. ఈ ఆత్మని వ్యవహారం చేయలేదు. ఆత్మ అనేటువంటిది మాట్లాడలేదు, వ్యవహారం చెయ్యలేదు, తనను తాను నేను ఆత్మని అని తెలుసుకోలేదు. ఎట్లాగైతే ముఖం తనను తాను చూసుకోలేదో, ఆత్మ కూడా తనను తాను ఆత్మగా తెలుసుకోలేదు. ముఖం తనను తాను చూసుకోవాలంటే ప్రతిబింబం ముఖం కావాలి, అలాగే ఆత్మ తనను తాను ఆత్మగా తెలుసుకోవాలంటే అహంకారం కావాలి. ఆ అహంకారం ఉన్నప్పుడే ఈ ఆత్మ అహం తనను తాను ఆత్మగా తెలుసుకుంటుంది. కనుకంటే ఇప్పుడు అహంకారం అంటే మనం గర్వం అంటాం తెలుగులో, అది కాదు ఇక్కడ, అర్థమైందా? అహంకారం అంటే మామూలుగా గర్వం అంటారు, ఆ అహంకారం కాదు ఇక్కడ. ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం అంటారు దీన్ని. ఆత్మ చైతన్యాన్ని బింబ చైతన్యం అంటారు. ముఖం అయితేనేమో బింబ ముఖం అంటాం, చైతన్యం అయితే బింబ చైతన్యం అంటాం. ఇప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, ఈ ప్రతిబింబ ముఖం మనసులో ఏర్పడుతున్నది కదా, మనస్సు జడం. ఆ జడం మనసులో ఏర్పడే ప్రతిబింబ ముఖం, ప్రతిబింబ చైతన్యం కూడా జడమే. ఆత్మ చైతన్యం ఉంది చూసారా, మనస్సులో ఏర్పడుతుంది అహంకారం, అహంకారం కూడా జడమే. కానీ ఈ ఆత్మ చైతన్యం యొక్క చేతనాన్ని ఇది తీసుకొని అహంకారం చైతన్యాన్ని తీసుకోగలుగుతున్నది. తీసుకోవడం అంటే ఏమిటి? ఆ ప్రతిబింబం తీసుకోవడం వల్ల ఇది కూడా శరీరాన్ని మనసుని చేతనం చేస్తున్నది. ఆ చేతనం చేసేటప్పటికి మనం అనుకుంటున్నాం, ఓహో ఈ శరీరమే చేతనం అనుకుంటున్నాం, మనస్సే చేతనం అనుకుంటున్నాం. కానీ ఈ చేతనం అనేటువంటిది మనస్సుకి శరీరానికి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియడంలా. శాస్త్రం చెప్తున్నది జడమైనటువంటి మనస్సు శరీరం పనిచేస్తున్నాయి అంటే, కదులుతున్నది అంటే, ఆలోచిస్తున్నది అంటే అది చైతన్యం వలన అని తెలుసుకో. ఈ ఆత్మ మనస్సును అనుగ్రహిస్తోంది చైతన్యంతో, తాను చేతనమైపోయింది. ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తుంటాడు, ఆ ప్రకాశం చంద్రుడి మీద పడి చంద్రుడు పౌర్ణమి రోజు ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి కాంతి లేదు, చంద్రుడు సూర్యుడి నుంచి అప్పు తీసుకుంటాడు కాంతిని. తీసుకొని ఆయన చంద్రుడిలో ఉన్న ప్రకాశం అంతా కూడా చంద్రుడిది కాదు, అది సూర్యప్రకాశమే. కానీ మనం ఏమంటున్నాం? చంద్రకాంతి అంటున్నాం. అది నిజంగా చంద్రకాంతే? అది సూర్యకాంతి. చంద్రుడికి కాంతి లేదు స్వతహాగా, అది చంద్ర సూర్యకాంతి అయినప్పటికీ మనం ఏం చెప్తున్నాం? చంద్రకాంతి అంటున్నాం. నిజంగా అది సూర్యకాంతి. చంద్రుడు ఛాయాగ్రహం, ఆయనకి సొంతంగా కాంతి లేదు. సూర్యుడి నుంచి కాంతి తీసుకొని చంద్రకాంతిగా తాను ప్రకాశిస్తూ అన్నిటినీ తెలియజేస్తున్నాడు చంద్రకాంతి. నిజంగా ఎవరు ప్రకాశింపజేస్తున్నది అక్కడ చంద్రుడి ద్వారా? సూర్యుడే. ఈ సంగతి మనకు ఏమన్నా తెలుస్తుందా, గుర్తుంటుందా? పౌర్ణమి అండి ఇవాళ, ఇవాళ పౌర్ణమి అంటాడు. అదేవిధంగా ఈ యొక్క మనస్సు చంద్రుడి లాంటిది. మనసో దేవత చంద్రమా అన్నారు చూసారా, అందుకే కరెక్ట్గా చెప్పింది తత్వబోధలో. మనసో దేవత చంద్రమా, ఈ మనస్సు అనేటువంటిది కూడా చంద్రుడి లాంటిది, ఆత్మ అనేటువంటిది సూర్యుడి లాంటిది. ఈ చంద్రుడి లాంటి మనస్సు ఆత్మ, సూర్యుడి లాంటి ఆత్మ నుంచి ప్రకాశాన్ని చైతన్యాన్ని తీసుకొని, తీసుకోవడం అంటే నిజంగా తీసుకుంటుందా ఏమిటి? చంద్రుడు తీసుకుంటాడా సూర్యప్రకాశాన్ని? ఆ సూర్యుడి కాంతి ఆయన మీద పడుతుంది అంతే, పడి ఆయన రాత్రిపూట ప్రకాశింపజేస్తాడు భూమిని. అదేవిధంగా ఈ చంద్రుడి లాంటి మనస్సు సూర్యుడి లాంటి ఆత్మ యొక్క చైతన్యం ఆయనలో ప్రతిఫలిస్తుంది. మనస్సులో ఎటువంటి మనస్సు? చంద్రుడి లాంటి మనస్సు, సూర్యుడి లాంటి ఆత్మ. ఇప్పుడు మనస్సులో ప్రకాశించే ఆ మనస్సుని చైతన్యం చేస్తున్నది, జడమైన మనస్సుని ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు మనస్సు జడం ఆలోచిస్తుందా? ఆలోచించదు. మనస్సు ఆలోచిస్తున్నది అంటే ఏమిటి? చేతనమైంది. అది ఎలా చేతనమైంది? ఆత్మ నుంచి వల్ల చేతనమైంది. కానీ మనం ఏమనుకుంటాం? నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అంటాం. చంద్రుడు ఎట్లా కాంతి, చంద్రకాంతి, చంద్రకాంతి అన్నట్లుగా మనస్సు తాను ఆలోచించలేదు. ఆలోచించాలంటే చేతనం కావాలి, చేతనం లేకుండా ఆలోచించలేదు. కనుక ఆ చేతనం అనేది ఆత్మ నుంచి తీసుకున్నది, తీసుకొని తాను ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఈ ఆలోచన శక్తి మనస్సుకు ఉన్నది, అది నిజమా స్వతహాగా ఉండడానికి? లేదు కదా. జడమైనటువంటి మనసు ఎట్లా ఉంటుంది? ఉండదు. ఈ మనస్సు చేతనం ఏమి కాగానే ఈ శరీరం పనిచేస్తుంటుంది. మనస్సు ఎప్పుడైతే చేతనం అవుతుందో, మనస్సు చేతనమైన మనస్సు ఉండేటప్పటికీ ఈ చేతనం ఎరుక అనేటువంటిది శరీరానికి కూడా వచ్చేస్తుంది. ఇది జడమే, ఇది పనిచేస్తుంటుంది. కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, కళ్ళు ఆర్పడం, చెవులు వినడం, మాట్లాడడం అన్ని చేస్తుంది. మాంసం ముద్ద ఇది శరీరం, ఎముకల గూడు మాంసము ముద్ద. ఆ మనస్సు చేతనమైన మనస్సుని ఉండడం వల్ల ఇది శరీరం కూడా చేతనం అయిపోయింది. అప్పు తీసుకున్నట్లన్నమాట, నా దగ్గర 100 రూపాయలు ఉంటే నాకు 50 రూపాయలు ఇస్తారా అని అడిగితే పక్క వాళ్ళు ఏం చేస్తాం, తీసుకో పర్వాలేదు అంటామా నా. అదేవిధంగా ఈ చేతనమైన మనస్సు నుంచి ఈ జడమైన శరీరం చేతనాన్ని అప్పు తీసుకొని పనిచేస్తున్నది. ఇది చేతనం అయ్యేటప్పటికీ ఈ శరీరం ఇది కదులుతున్నది అనుకుంటున్నాం మనం, అది కదలడం లేదు. యాక్చువల్గా ఈ జడమైన శరీరం ఆత్మనే చేతనాన్ని మనస్సు నుంచి అప్పు తీసుకొని తాను పనిచేస్తున్నది. ఇప్పుడు ఈ చెయ్యి, ఈ చెయ్యిని ఇట్లా కొట్టాలి అంటే చేతనం ఉంటే కొడతానా? లేదా చేతనం అంటే ఏమిటి? ఎరుక, కాన్షియస్నెస్ అంటారు. అది ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మీరు ఇట్లా కొంచెం గిచ్చి చూసుకోండి, నొప్పి తెలుస్తుందా లేదా? దీన్ని గిచ్చితే నొప్పి తెలియదు. డెస్క్ని గిచ్చండి, నొప్పి తెలుస్తుందా? ఇక్కడ తెలుస్తుంది. దానికి ఎందుకు తెలియదు? నాకెందుకు తెలుస్తున్నది? దాంట్లో మనస్సు లేదు, మనస్సులో చేతనాన్ని ప్రతిబింబించే శక్తి లేదు. కనుక ఆ మనస్సు లేనటువంటి డెస్క్ జడంగానే ఉంటుంది, దానికి గిచ్చినా కూడా తెలియదు. కానీ ఈ జడ శరీరం ఇది కూడా డెస్క్ లాంటిదే, కానీ ఇందులో మనస్సు ఉన్నది. ఆ మనస్సులో చేతన, చైతన్య ఆత్మ ప్రతిబింబిస్తోంది. ప్రతిబింబించడం వల్ల మనస్సు చేతనమయ్యి, జడమైన మనస్సు చేతనమయ్యి, చేతనం అయిన తర్వాత జడమైన శరీరాన్ని చేతనం చేసి నడు గుడికెళ్ళు, క్లాసుకెళ్ళు నడుస్తున్నది. శరీరం రాస్తున్నది, చెవులు వింటున్నాయి, ముక్కు వాసన చూస్తోంది, కళ్ళు చూస్తున్నాయి, నవ్వుతున్నది, కోపం వస్తుంది, అన్నీ చేస్తున్నది. శరీరం వేషాలు వేస్తున్నది, అన్ని రకాల వేషాలు, ఒకటే రెండా. కానీ ఈ సంగతి మనకు గుర్తున్నదా అసలు? ఇది పరమసత్యం. వేదాంతం చెప్పేది ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈ శరీరం పనిచేస్తున్నది జడమైనది అంటే మనస్సు వల్ల పనిచేస్తుంది. మనస్సు కూడా జడమే కదా. మనసు ఎట్లా పనిచేస్తుందంటే మనసు ఆత్మ వల్ల పనిచేస్తున్నది. ఆత్మ ఎవరి వల్ల పనిచేస్తున్నది అంటే ఆత్మ స్వతహాగానే చేతన స్వరూపం. కనుక అది ఎవరి వలన పని చెయ్యక్కర్లేదు, అది ఎప్పుడూ చేతనంగానే ఉండి తన పక్కన ఉన్నటువంటి వాటన్నింటినీ చేతనం చేస్తుంది. ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడ చేతనం చేస్తుంది. దాన్ని మన ముఖం అన్ని చోట్ల కనపడుతుందా? ఆ నేల మీద మన ముఖం కనపడుతుందా? ఈ చేతిలో ముఖం కనపడుతుందా? ఎందుకు కనపడదు? దానికి ప్రతిబింబించే శక్తి లేదు. ఇప్పుడు మన ముఖం ఇక్కడ ఉన్నది, ఆ గోడ మీద కనపడాలి కదా, కనపడటం లేదే. కానీ అద్దం పెడితే కనపడుతుంది. అదేవిధంగా ఆత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల ప్రతిబింబించదు, కొన్ని చోట్ల మాత్రమే ప్రతిబింబిస్తుంది. ఎలాగైతే మన ముఖం అద్దంలో మాత్రమే ప్రతిబింబిస్తుందో, ఆత్మ చైతన్యం కూడా మనస్సులో మాత్రమే ప్రతిబింబిస్తుంది. అర్థమైందా? ఆ మనసు ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది, నా గుండెలో ఉన్నది ఆ మనస్సు. కానీ ఎంత గొప్పవాడిని చూశారా నేను ఇప్పుడు? మరి అందరం ఆ మనస్సు, ఆత్మ చైతన్యాన్ని ప్రతిఫలించే శక్తి ఉన్న మనస్సు ప్రతిఫలించి శరీరాన్ని కూడా చేతనం చేస్తున్నది, చేసి శరీరం పనిచేస్తున్నది, జడమైన శరీరం పనిచేస్తున్నది. ఎలాగైతే కారు వచ్చింది, కారు వచ్చింది అంటాం, కారు వస్తుందా తనంతట తానుగా? కారు వచ్చింది అంటున్నాం, కారులో ఉన్న డ్రైవర్ కారును తీసుకొచ్చాడు, కారు తనందర తాను రాలేదు. అదేవిధంగా నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడంటే నాన్న శరీరమా వస్తుందా? ఆత్మ వస్తున్నది. ఆత్మ శరీరంలో ఉండడం వలన ఆ శరీరం నడుస్తున్నది. నేను వచ్చాను అంటున్నావు. నేను వచ్చానంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరే శరీరమా ఆత్మ? ఆత్మ. కనుక ఆత్మ అనేది ఎప్పుడూ కూడా అకర్త, అది ఏమీ చెయ్యదు. అది ఈ శరీరంలో ఉండి మనస్సుని శరీరాన్ని పని చేయిస్తున్నది. కనుక శరీరం ఎప్పుడూ కర్త. గాలి తీసుకుంటున్నారా లేదా? ఇప్పుడు గాలి తీసుకోవడం పనే కదా. ఎవరు తీసుకుంటున్నారు గాలి? శరీరంలో ఉన్నటువంటి శ్వాసకోశాలు తీసుకుంటున్నాయి గాలి ముక్కు ద్వారా. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు ఆర్పుతున్నారా లేదా? అది పనే కదా. అది ఎవరు చేస్తున్నారు? శరీరం చేస్తుంది, కళ్ళు చేస్తున్నాయి. శరీరానికి సంబంధించిన కళ్ళు చేస్తున్నాయి. ఊరికినే కూర్చున్నానండి అన్నావు. ఊరికి నేట కూర్చుంటావు నువ్వు. లోపల అన్నం అరుగుతున్నదా లేదు? ఇప్పుడు తిన్నది జీర్ణం జరుగుతున్నది లోపల. కిడ్నీలు ఫంక్షన్ చేస్తున్నాయి లోపల. గుండె కొట్టుకుంటుందా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఈ పనులన్నీ లోపల ఎన్ని పనులు జరుగుతున్నాయి? రక్త ప్రసరణ జరుగుతున్నదా లేదా? జరుగుతుంది. ఇన్ని పనులు ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మలో జరుగుతున్నాయా శరీరంలో జరుగుతున్నాయా? శరీరంలో జరుగుతున్నాయి. ఈ శరీరంలో ఇవన్నీ జరగడానికి కారణం ఆత్మ. మరి ఆత్మలో పని లేదు, శరీరంలో ఉంది. అంటే ఆత్మ అకర్త, శరీరం కర్త. శరీరమే పని చేస్తున్నది, మనస్సు ఆలోచిస్తున్నది, చేతులు కదులుతున్నాయి, చేతులు వ్రాస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి. ఇవన్నీ పనులు జరుగుతున్నది మనస్సు శరీరంలోనే, ఆత్మలో జరగడం లేదు. కానీ ఈ పనులన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఆత్మ అనుగ్రహం వల్ల జరుగుతున్నాయి. కనుక ఈ పనులన్నీ చేసేటప్పుడు అహంకారం ఒకటి ఉంటే కదా, ఇందులో ఏర్పడింది కదా అహంకారం, ప్రతిబింబ చైతన్యం. కనుక అహంకారం ఎప్పుడూ కర్త, అహం అకర్త. ఈ అహంకార అహంలో ఏది నిజం? అహం నిజం. ఏది నిజం కాదు? అహంకారం నిజం కాదు. కనుక నేను అంటే అహం అహంకార, నేను అంటే అహం అహంకార, రెండు. అహం అంటే ఆత్మ, అహంకార అంటే అనాత్మ. అనాత్మ అంటే ఏదైతే ఒక దాని మీద ఆధారపడి జీవిస్తుంటుందో అది అనాత్మ. అహంకారం అనేది దేని మీద ఆధారపడి జీవిస్తున్నది? ఆత్మ మీద, అహం మీద. అహం అంటే ఆత్మ. ఆత్మ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అహంకారం సత్యం కాదు కనుక, ఇది ఆత్మ కాదు కనుక, ఆత్మ కానిది అనాత్మ. అర్థమైపోయింది కదా? అహంకారం అనాత్మ, అహం ఆత్మ. అహం అంటే నేను, నేను ఆత్మని. అహంకారం అనేది నా ప్రతిబింబం, అది నిజం కాదు. అది ఆత్మ కాదు కనుక అది అనాత్మ. అహంకారం అనేది అనాత్మ, సత్యం కాదు, మిథ్యా. కానీ ఈ అహమైనటువంటి ఆత్మని నేను పని చేయలేను, ఏమి ఆలోచించలేను, కదలలేను, ఏమి చేయలేను. కానీ శరీరం ద్వారా నేను కదులుతాను, పని చేస్తాను. కానీ ఇప్పుడు చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏది ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, లేకపోతే లోపల పని జరుగుతూనే ఉంటుంది. పని లేకుండా ఉండదు అహంకారంలో, ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. నిద్రపోతున్నా కూడా మన గుండె కొట్టుకుంటుందా లేదా? జీర్ణకోశంలో జీర్ణం జరుగుతున్నదా లేదా? రాత్రి తిన్నదంతా నిద్రపోతున్నా కూడా. కానీ నిద్రపోయేటప్పుడు నేనేం చేయటం లేదండి అంటాం మనం. నిద్రపోయేటప్పుడు నేనేమీ చేయడం లేదు. నిజంగా నువ్వేం చేయడంలే? శరీరంలో జీర్ణం జరుగుతున్నది, కిడ్నీలు ఫంక్షన్ చేస్తున్నాయి, శ్వాస తీసుకుంటున్నావా లేదా? నువ్వేం చేయడం లేదని అనగలవా? అహంకారం, అహంకారం శరీరం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ ఏమీ చెయ్యదు. దీన్నే సంస్కృతంలో ఆత్మ అకర్త, అకర్త అంటే ఎప్పుడు ఏమీ చెయ్యదు. అనాత్మ అహంకారం, అహంకారం అంటే దేవే ఉన్నాయి ఇందులో? మనస్సు, శరీరము, ఇంద్రియాలు అన్ని కలిసి ఈ శరీరం కర్త. రెండవది, ఆత్మ ఏమీ చెయ్యదు కనుక, అకర్త కనుక, దానికి ఏమి అనుభవించే పని కూడా లేదు. అభోక్త, దానికి ఏమి అనుభవించదు, చేసేవాడే కదా అనుభవించాలి. అహంకారం భోక్త, కష్టం, సుఖం, దుఃఖం, ఆనందం అన్ని అనుభవిస్తుంటుంది అహంకారం. అహంకారం అనుభవిస్తున్నది అంటే ఏమిటి? మనస్సు. మనస్సులో ప్రతిబింబిస్తున్న చైతన్యం ప్రతిబింబ అహంకారం ఉంది కదా, అది నేను నేను అంటున్నది. ఈ నేను తెలుసుకోకపోవడం వల్ల ఆత్మ నేను, ఇది నేను అనుకుంటున్నాను నేను. ఈ నిజమైనటువంటి నేనుని తెలుసుకోకుండా ఈ ప్రతిబింబించే నేనుని నిజంగా నేను అనుకుంటున్నాను. ఈ శరీరానికి మరణం ఉన్నది, వ్యాధి ఉన్నది, ముసలితనం ఉంది. ఈ మనస్సుకి కూడా కష్టము, సుఖం, దుఃఖం అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆత్మలో దుఃఖము లేదు, సుఖము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు. శరీరానికి ముసలితనము, వ్యాధి, మరణం, జన్మ అన్నీ ఉన్నాయి. మనస్సులో కూడా భయము, దయ, కరుణ, మంచి ఈ మంచి భావనలు, చెడు భావనలు అన్నీ ఉన్నాయి మనస్సులో. కనుక మనస్సుకి శరీరానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. అర్థమైందా? ఇప్పుడు నేను అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాత కృష్ణ చెప్తున్నారు, ఎందుకండి ఇంత చెప్పారంటే, కర్మణ్యకర్మయపశ్యేత్. ఇప్పుడు చూడండి శ్లోకం, ఇది బ్యాక్గ్రౌండ్. ఈ శ్లోకం అర్థం కావాలంటే ఇంత తెలుసుకోవాలి. క్రిందటి వారం చెప్పాను, ఆత్మ అనాత్మ వివేకం ఉన్నప్పుడే ఈ శ్లోకం అర్థం అవుతుంది. చూడండి శ్లోకం, కర్మణి. కర్మణి అంటే పని ఎందు, చేసే కర్మ ఎందు. ఎవరు చేస్తున్నారు కర్మ ఇప్పుడు చెప్పండి? అహంకారం. కర్మణి అంటే అహంకారస్య కర్మణి, అహంకారమునందున్నటువంటి కర్మ ఎందు. యహ అకర్మ పశ్యేత్. అకర్మ అంటే పని చేయని వాడెవరు ఇక్కడ? ఆత్మ. ఇప్పుడు నేను జ్ఞాని అని చెప్పాలి అంటే, జ్ఞానం ఉన్నది అంటే ఏం చెప్పాలి? ఏమండి, ఈ శరీరం అహంకారంలో, అహంకారం ఉన్నటువంటి ఈ శరీరం మనసు కర్మ చేస్తున్నాయి. అహంకారం యొక్క కర్మ యందు అహం అనే ఆత్మ అకర్త అని ఎవరైతే తెలుసుకుంటాడో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సహ బుద్ధిమాన్ అంటే ఈ అహం అహంకారంలో ఈ అహంకారం చేసే కర్మ యందు కర్మ చెయ్యని అహమ్ను ఎవరు తెలుసుకుంటారో, అది అర్థం అక్కడ. అకర్మ అంటే ఆత్మనః అకర్మ పశ్యేత్. ఆత్మ యొక్క అకర్తృత్వాన్ని, అకర్మ అంటే కర్మ చెయ్యదు కదా అకర్త అని ఎవరు తెలుసుకుంటారో. యహ పశ్యేత్ సహ బుద్ధిమాన్, అతడే బుద్ధిమంతుడు. మిగతా వాళ్ళందరూ బుద్ధులు అన్నారు. మిగతా వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు అని అర్థం అప్పుడు. అంతే కదా, సహ బుద్ధిమాన్ అంటే అతనే జ్ఞాని. అంతేకాదు, మొదటి లైన్లో రెండో భాగం చూడండి, అకర్మణి చ కర్మ యహ పశ్యేత్. అకర్మణి ఇప్పుడు పని చేయకుండా ఉంది చూడండి, శరీరం ఏం చేయట్లేదు, నేను ఊరికే ఉన్నానంటాడు. ఏం చేస్తున్నారంటే ఊరికే ఉన్నాను, ఏం చేయట్లేదు. అహంకారస్య అకర్మణి అంటే అహంకారస్య అకర్మణి. ఆ అహంకారం కర్మ చేయకపోయినప్పటికీ కూడా ఆ కర్మ అనేది లోపల దాగి ఉన్నది, అంతే, బయటికి రావడం లేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు అనుకోండి, అకర్మే కదా అది. అంటే ఏ మాట్లాడే కర్మ చేయలేదు కదా, అకర్మణి. ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన నా మాట్లాడే శక్తి పోయిందా? పోలేదు కదా. అంటే మాట్లాడే శక్తి లోపల ఉన్నదా లేదా? కనుక ఈ మాట్లాడే వాగింద్రియంలో వాక్ శక్తి, మాట్లాడే అది పనే కదా. ఆ పని అనేటువంటిది, మాట్లాడే పని అనేటువంటిది వాగింద్రియంలో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఉన్నదా లేదా? అదే చెప్తున్నారు అకర్మణి అంటే అహంకారానికి సంబంధించిన వాగింద్రియములు, చెవులు, కళ్ళు, ముక్కులు, ఇవన్నీ పనులు చేయకపోయినప్పటికీ కూడా అకర్మణి. కర్మ యహ పశ్యేత్, జ్ఞాని దానిలో అంతర్గతంగా కర్మని చూస్తాడు. కర్మ యహ పశ్యేత్ అంటే పొటెన్షియల్ కర్మ. కాబట్టి నడిచే, ఇప్పుడు నడవట్లేదు, మీరు కూర్చున్నారు అంటే మీకు నడిచే శక్తి ఉన్నదా లేదా? ఇప్పుడు మీరు ఇప్పుడు నడవకపోయినప్పటికీ కూడా మీ కాళ్ళు నడుస్తాయా లేదా? నడుస్తాయి. ఇప్పుడు ఆ కర్మ ఉన్నదా లేదా అక్కడ? అంటే నడిచే పని చేయకపోవడం అనేది అకర్మ. అది అయినప్పటికీ కూడా ఆ అహంకారం వలన పనిచేస్తున్నటువంటి శరీరం కర్మ అనేటువంటిది ఉన్నదా లేదా అక్కడ? అప్పుడు ఉంది. అకర్మణి అంటే నడవకపోయినా కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా అకర్మణి. ఏంటే కర్మ యహ పశ్చేది, నడిచే శక్తిని కర్మని ఎవడైతే చూస్తాడో తెలుసుకుంటాడో, అంటే ఆ టైంకి ఆ కర్మ చేయకపోవచ్చు, కానీ దానిలో కర్మ ఉన్నదా లేదా? ఉందది. అది ఎవరైతే తెలుసుకుంటాడో అన్నాడు. అందుకని అకర్మణి అహంకారస్య అకర్మణి అని అర్థం. అహంకారమునందు అకర్మ ఉన్నప్పటికీ కూడా, అంటే కర్మ లేకపోయినప్పటికీ కూడా అహంకారంలో, అంటే అహంకారంతో కూడిన ఈ శరీరం మనస్సునందు, అహంకారం వల్లనే కదా మనస్సు శరీరం పనిచేస్తున్నది, లేకపోతే ఎట్లా చేస్తుంది? నేను అంటున్నారు కదా, క్లాస్కి వచ్చాను, నేను రాసుకుంటున్నాను అంటున్నారా లేదా? అదే అహంకారం. ఆ రాసుకున్నాను, రాయలేదు, ఇప్పుడు అకర్మ, ఇప్పుడు రాయి కూడా కూర్చున్నారు అకర్మ, కానీ దానికి కర్మ అనేది అందులో ఉన్నది, పొటెన్షియల్గా అవ్యక్తంగా ఉంది, కంటికి కనపడకుండా ఉంది. అది రాయక నేనేం చేయలేదన్నా కూడా వాళ్ళు నిజంగా చేస్తున్నట్లే కదా. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఏం చేయకుండా కూర్చున్నారు అనుకోండి, లోపల పనులు జరుగుతున్నాయా లేదా? మీరు కళ్ళు ఇట్లా ఆర్పుతారా ఆర్పరా? కళ్ళు ఆర్పుతూ కూడా నేనేం చేయట్లేదు స్వామిని ఇప్పుడు అన్నారు, నేనేం చేయడం లేదు. ఏం చేయడం లేదు? కళ్ళు ఆర్పుతున్నావు కదా, కళ్ళు ఆర్పుతున్నప్పుడు ఏం చేయట్లేదు అంటావు ఏంటి? అకర్మణి కర్మ యహ పశ్యేత్ అన్నాడు. అహంకారస్య అకర్మణి, మనం పనులు చేస్తున్నప్పటికీ కూడా చేయకపోయినప్పటికీ కూడా కర్మ ఉన్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే ఏముంది, ఆత్మయందు కర్మ అనేదే లేదు. అహంకారంలో ఎప్పుడు కర్మ ఉంటూనే ఉంటుంది, మీరు ఆపలేరు ఒక్క క్షణం కూడా. నేనేం చేయడం లేదు అని అన్నా కూడా పైకి లోపల జరుగుతున్నాయి పనులన్నీ, ఒక్క క్షణం కూడా ఆగదు ఇక్కడ. ఈ అహంకారం, మనసు, బుద్ధి, చిత్తం, ఇవన్నీ ఇంద్రియాలు, ఇవన్నీ కూడా గాలి తీసుకుంటున్నారా లేదా? అవునండి, నేనేం చేయటం లేదు అన్నాడు. ఏం చేయట్లేదా? అవునండి, ఏమీ చేయట్లేదు. గాలి తీసుకుంటున్నావా లేదా? గాలి తీసుకోవడం అనేది క్రియ పని కాదా? చెప్పండి, గాలి తీసుకోవడం పనే కదా, మరి ఏం చేయట్లేదని చెప్పి అనగలరా మీరు ఇప్పుడు? చెప్పండి మరి. కనుక ఏమి చెయ్యడం అనేటువంటిది, ఏమి చెయ్యకపోవడం అనేటటువంటిది లేనే లేదు. ఎందులో? శరీరం మనస్సుతో కూడిన అహంకారమునందు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సదా కర్త సదా భోక్త, అహం ఆత్మ సదా, సదా అంటే ఎల్లప్పుడు, అకర్త సదా అభోక్త. ఇప్పుడు అర్థమైంది ఎంత కష్టం ఈ శ్లోకం? ఊరికి శ్లోకం చదవండి పైకి పైన. కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ, ఏమన్నా అర్థమైందా? ఇంత చెప్తే ఎంత, 36 నిమిషాల నుంచి చెప్తున్నా ఆ ఒక్క లైన్. సబుద్ధిమాన్ మనుష్యేషు, మనుష్యుల యందు వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు, అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అని అర్థం. బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, బుద్ధిమాన్ అంటే జ్ఞానం కలిగిన వాడు, నిజమైన జ్ఞానం కలిగిన వాడు. ఎంటెక్ బీటెక్ జ్ఞానం కాదు ఇక్కడ, ఎంబీఏ బీబీఏ జ్ఞానం కాదు, డాక్టర్ కోర్సు లాయర్ కోర్సు జ్ఞానం కాదు, సంగీత జ్ఞానం నృత్య జ్ఞానము కాదు, వంట చేసే జ్ఞానం కంప్యూటర్ జ్ఞానం కాదు. బుద్ధిమాన్ అంటే ఆత్మజ్ఞాని అని అర్థం. ఆత్మని అనాత్మని చక్కగా వివరంగా తెలుసుకున్నవాడు. ఎవరండి తెలుసుకోగలరు? వీరే చెప్పండి. భగవద్గీతకు వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారా? భగవద్గీతకు వచ్చి అర్థం చదువుకున్న వాళ్ళు తెలుసుకుంటారా? చదవని వాళ్ళు తెలుసుకుంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ అనాత్మ ఎందుకు, కర్మ కర్త అకర్తృత్వం ఉన్నది లేదని ఎవరికండి తెలుస్తుంది? భగవద్గీతకి వచ్చి సరిగా గురువు చెబితే, మనం సరిగా వింటే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మనం వచ్చి విన్నవాళ్ళని బుద్ధిమాన్ అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మీరందరూ జ్ఞానం కలిగిన వాళ్ళా కాదా? మా గురువు వల్ల నాకు కలిగింది, నా వల్ల మీకు కలుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక్క శ్లోకం ఎంత ఉన్నదో చూడండి. అందులో సహా బుద్ధిమాన్ ఎవరి యందు? మనుష్యేషు, మనుష్యుల యందు. మనుషులకే కదండి జ్ఞానం వస్తుంది, పశువులకి పక్షులకు వస్తుందా? రాదు కదా. ఆ మనుషుల్లో కూడా మనుషులకే వస్తుంది, ఆ మనుషుల్లో కూడా ఎవరైతే గీతా క్లాసుకు వస్తారో వాళ్ళకే వస్తుంది. ఆ గీతా క్లాసుకు వచ్చినా కూడా సరిగ్గా గురువు సరిగ్గా చెబితేనే వస్తుంది. ఆ గురువు కనుక సరిగ్గా చెప్పకపోతే వస్తుందా? రాదు కదా. ఆ గురువు సరిగ్గా చెప్పినా కూడా సరిగ్గా వినే శిష్యుడు ఉండాలి కదా. అంటే ఈ యొక్క జ్ఞానం పొందాలంటే మనిషి ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, గీతా క్లాస్కి వెళ్ళాలి, నెంబర్ త్రీ. నెంబర్ టూ, గీతా క్లాస్ వెళ్ళిన తర్వాత ఆ గురువు సరిగ్గా చెప్పాలి, నెంబర్ త్రీ. ఆ గురువు సరిగ్గా చెప్పిన తర్వాత గురువు చెప్పిందని నేను సరిగ్గా అర్థం చేసుకోవాలి, నెంబర్ ఫోర్. ఈ నాలుగు ఉన్న తర్వాతనే బుద్ధిమాను, అప్పుడు జ్ఞానం వస్తుంది. ఏమండి వస్తుందా? ఊరికే జ్ఞానం కాదు కదా. ఇప్పుడు ఎన్నున్నాయి మన దగ్గర చూడండి, మనుషులమై ఉన్నాం మనం. నెంబర్ వన్ టిక్ మార్క్, గీతా క్లాస్కి వచ్చాం. నెంబర్ టూ టిక్ మార్క్, గురువు మనకు చక్కగా బోధిస్తున్నారు కృష్ణుడు చెప్పిన విధంగా, అది టిక్ మార్క కాదా? మీరే పెట్టాలి టిక్ మార్క్. శిష్యుడు అర్థం చేసుకోకుండా ఉండగలడా? ఇప్పుడు అర్థం చేసుకుని తీరాలి, అర్థం కాలేదు అనడానికి వీల్లేదు. అది అట్లా చెప్పాలి గురువు. ఇంకా శిష్యుడు ఏ విధంగానూ అర్థం చేసుకోలేను అని చెప్పలేని స్థితిలో ఉండాలి శిష్యుడు. అలా చెప్పగలగాలి గురువు. ఆ శిష్యుడే శిష్యుడు, ఆ గురువే గురువు. అర్థమైందా? ఇలా అయిన తర్వాత ఆ మనిషి జ్ఞానం వస్తుందా రాదా? బుద్ధిమాన్ కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత అన్నాడు. ఇంకా అతను సాధించవలసినది ఏమీ లేదు ప్రపంచంలో, అన్ని తెలుసుకున్నట్లే అతను. ఇంకా పూర్ణత అనేటువంటిది, నేను ఎప్పుడు ఆత్మ పూర్ణంగా ఉన్నాను, ఈ శరీరం మనసు బుద్ధి అహంకారంలో ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. పరిపూర్ణమైన శరీరం పరిపూర్ణమైన ఆరోగ్యం అనేది ప్రపంచంలో లేదు. పరిపూర్ణమైన మనస్సు అంటే మనస్సులో ఎప్పుడూ కూడా దిగులు చింతలేని మనస్సు లేనే లేదు. మనస్సులో లోపాలుంటాయి, శరీరంలో లోపాలుంటాయి. మనస్సులో బలహీనతలు ఉంటాయి, శరీరంలో బలహీనతలు ఉంటాయి. మనస్సు శరీరం అనేది అనాత్మ, దానిలో పరిపూర్ణత అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆత్మలో పరిపూర్ణత ఎప్పటికీ ఉన్నది, అది పొందవలసిందే లేదు ఆత్మ. కనుక నేను ఆత్మని కనుక నేను ఎప్పుడూ పరిపూర్ణ స్వరూపాన్ని, అనాత్మలో పరిపూర్ణత అనేది అసాధ్యం. అనాత్మ శరీరం మనస్సులో పరిపూర్ణత అసాధ్యం. కళ్ళు చూసే శక్తి కొంతకాలమే ఉంటుంది, చెవులు వినే శక్తి కొంతకాలమే ఉంటుంది, వాసన చూసే శక్తి కొంతకాలమే ఉంటుంది, మాట్లాడే శక్తి కూడా కొంతకాలమే ఉంటుంది, జ్ఞాపక శక్తి చాలా కొంత కొద్ది కొద్ది కాలమేనండి. బుద్ధి, ఈ బుద్ధిని చూసారా? బుద్ధి కూడా బాగా ఆలోచన శక్తి అంతా కూడా తగ్గిపోతుంది కొంతకాలానికి. శరీరం పటుత్వం తగ్గిపోతుంది, అన్ని బలహీన పడిపోతూ ఉంటాయి. అన్ని శరీరాన్ని మనస్సులో ఉన్నటువంటి లోపాలను ఎవరు మార్చలేరు, దాంట్లో దోషం ఉంటూనే ఉంటుంది. ఆత్మనైన నాయందు దోషం లేనే లేదు. కనుక ఇప్పుడు దోషం లేని ఆత్మనా నేను, దోష భూయిష్టమైన శరీరాన్నే నేను? చెప్పండి మీరే. దోషం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మనైన నా వలన ఈ శరీరం పనిచేస్తున్నది అని తెలుసుకున్న వాడే జ్ఞాని. భగవద్గీత అంటే ఇప్పుడు ఏమిటి అర్థమైందా? అసలు ఎలా చదవాలో అర్థమైందా? ఇప్పుడు మనిషి జన్మ ఎందుకు ఎత్తామో తెలిసిందా? బుద్ధిమాన్ మనుష్యేషు అన్నాడు. ఈ యొక్క మనిషి జన్మ ఎత్తి కూడా ఈ బుద్ధివంతుడు కాకపోతే, జ్ఞానాన్ని పొందకపోతే, మీరే చెప్పండి ఆ మనిషికి ఆ పశువు కీటకాదులకి ఏమిటి తేడా? ఏమి తేడా లేదు. తినడం కోసం పుట్టామా మనం? పిల్లల్ని కంటానికే పుట్టామా? నిద్రపోవడానికే పుట్టామంటే అవి చేస్తున్నాయి, నిద్రపోతున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, చక్కగా అవి కూడా ప్రేమగా చూస్తున్నాయి. పులి పిల్ల, పులి అంటే పులికి పులి పిల్ల అంటే ప్రేమ ఉందా లేదా? మా అబ్బాయి అంటే నాకు ఎంత ప్రేమో అన్నాడు. నీకేమిటి ప్రేమ? పులికి కూడా ఉంది ప్రేమ. ప్రతి పశుపక్షాదులకు ప్రేమ ఉన్నది, ఉన్నదా లేదా? దగ్గరికి వస్తే పిల్లి పిల్లి పిల్ల ఉంది సార్, దాని దగ్గరికి వచ్చిందంటే దాని కోపం అన్నమాట. అంటే ఎంత ప్రేమ చూడండి అది. కానీ పాపం దానికి ఆత్మ అనాత్మ గురించి తెలుసుకునే శక్తి లేదు. కానీ మనిషికి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అది కనుక మనం ఉపయోగించుకోకపోతే జన్మ వృధాయే కదా. దానికోసం కదా గురువు వస్తున్నారు, చెప్తున్నారు మనకు. అంటే గురువు ఎంత కరుణామూర్తి అయి ఉండాలి, ఎంత దయాళువై ఉండాలి. ఎందుకు చెప్పాలి గురువు అసలు, చెప్పండి. ఆయన పరిపూర్ణుడే కదా గురువు. గురువుకు ఆత్మజ్ఞానం ఉంది, గురువు ఎందుకు చెప్పాలి? అనంతమైనటువంటి దయా కరుణ ఉండడం వలన ఈ యొక్క జ్ఞానం మరొక మనిషికి కావాలి, ఇవ్వాలి అనేటటువంటి దయతో వచ్చి చెప్తున్నప్పుడు మనం ఎంత శ్రద్ధతో వినాలి అసలు. ఆ గురువుకి ఏమిస్తాం మనం చెప్పండి? ఏమన్నా ఇవ్వగలమా? మన దగ్గర ఉందా అసలు ఇవ్వడానికి అంత జ్ఞానానికి? ఆ జ్ఞానానికి మనం ఏమి ఇవ్వగలం? మన భక్తి శ్రద్ధలు తప్ప ఏమి ఇవ్వలేం. మనం ఏదిచ్చినా కూడా కొరతే. ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని మనం అట్లాగే ఆస్వాదించడమే నిజమైనటువంటి గురు సేవ. ఆస్వాదించి ఆ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఆ గురువు పొందే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? నేను పొందిన జ్ఞానాన్ని అదే విధంగా నా శిష్యుడు కూడా పొందాడు అంటే గురువుకి ఎంత ఆనందం ఉంటుంది? అది మనకు నిజంగా గురువుకి ఇచ్చేటటువంటి కానుక. ఆ ఆనందాన్ని మనం ఇవ్వగలగాలి అంటే మనం ఆ జ్ఞానాన్ని పొందాలి. అలా పొందినప్పుడు కృష్ణ పరమాత్ముడికి ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఆహా, ఈ 4వ అధ్యాయంలో నేను చెప్పిన శ్లోకాన్ని నేను అర్థం చేసుకోవాలి, వీళ్ళు అనుకున్న విధంగా అర్థం చేసుకున్నారు అని చెప్పి కృష్ణ పరమాత్ముడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్ముడు ఎంత దీవిస్తాడు మనల్ని. ఆ పరమాత్ముడికి ఈ గురువుకి, లోకల్ గురువుకి ఇంత ఆనందం ఉంటే ఆ కృష్ణ పరమాత్ముడికి ఎంత ఆనందం ఉండాలండి. భగవంతుడు సాక్షాత్ మనతోనే ఉంటాడు, ఆయన ఇంకెక్కడికి పోడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు. ఎందుకని? ఆయనకి నేనంటే చాలా ప్రేమ. ఎందుకని? ఆయన చెప్పిన విధంగా నేను అర్థం చేసుకున్నాను కనుక ఆయనకి నేనంటే చాలా ప్రేమ. లేదు అనడానికి వీల్లేదు అసలు. ఏమండి, మీరేమన్నా కృష్ణునితో మాట్లాడారా ఈమెయిల్లో అని అడుగుతారా? ఈమెయిల్ అక్కర్లేదు. 12వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞాని నాతో సమానం అన్నాడు ఆయన. జ్ఞాని మమ ప్రియ అన్నాడు. నాకు ప్రియుడు ఎవరంటే ప్రపంచంలో జ్ఞాని మాత్రమే అన్నాడు. చూసారా, నాకు ప్రియుడు జ్ఞాని మాత్రమే. ఎవరైతే జ్ఞానం ఉన్నదో, ఈ యొక్క 18వ శ్లోకాన్ని అర్థం చేసుకున్నారో వాళ్లే నాకు ప్రియులు అని అన్నాడు. బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త. సయుక్త అంటే అతడే జ్ఞాని, సిద్ధయోగి అని అర్థం. అతడే సిద్ధయోగి, జ్ఞాని మరెవరూ కాదు అర్జున. ఆ జ్ఞాని ఎక్కడ ఉంటే నా కళ్ళన్నీ అతని మీదనే ఉంటాయి అంటాడు భగవంతుడు. ఆ జ్ఞాని ఎక్కడ ఉంటే నా కళ్ళని అక్కడే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి నా సంగతి చెప్తాడా వెళ్ళి అందరికీ అని చూస్తుంటాను. నేను చెప్పిన భగవద్గీత చెప్పడానికి ఆయనకి ఆ జ్ఞాని ఎవరెవరికి చెప్తున్నాడా అని వెళ్ళి చూస్తుంటాను. అందుకని కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఇక్కడే ఉంటాడు మన మధ్యన, ఎక్కడో ఉండడు. భగవంతుడు ఎంత ఆనందమో చూడండి. సయుక్త కృష్ణ కర్మకృత, చెయ్యవలసినటువంటివన్నీ చేసిన వాడే అతను అన్నాడు. ఇంకా అతను చేయవలసినది, పొందవలసినది ఏమీ లేదు. ఇంకా పుణ్య పాపాలు ఇవన్నీ కూడా ఈ అహంకారం శరీరంలోనే ఉన్నాయి, అవి నాకేమీ సంబంధం లేదు. అసలు ఇది మిథ్యా. ఫస్ట్ అహంకారం మిథ్యా, మనసు మిథ్యా, శరీరం మిథ్యా, అవన్నీ సత్యం కాదు కదా. ఇందాక ప్రతిబింబ ముఖం సత్యం కాదన్నారు కదా, ఈ అహంకారం కూడా ప్రతిబింబమే కదా, అప్పుడు సత్యం కాదు కదా. ఆ అహంకారం మనస్సు శరీరంలో పనులు ఇవన్నీ కూడా పుణ్య పాపాలన్నీ ఎవరికి? శరీరానికి. అవి సత్యమా? మరి ఎందుకు దిగులు పడతారు, బాధపడతారు మనుషులు? ఎందుకు బాధపడుతుంటారు చెప్పండి? అంటే ఇది తెలియకపోవడం వల్ల అహం ఆత్మ అని ఒకటి ఉన్నది, దానివల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇందులో అహంకారం మనసులో, బుద్ధి శరీరంలో, ఇవన్నీ కూడా ప్రతిబింబం లాంటివే, నిజం కాదని తెలియకపోవడం వలన బాధపడుతున్నారు. ఎన్ని రోజులు బాధపడుతున్నారు? జీవితాంతం. ఎన్నెన్ని జన్మలు బాధపడ్డారు, జీవితాంతం బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. ఎంత దిగులు పడతారు అంటే అబ్బా చాలా పాపం, కష్టపడుతూనే ఉంటారు. గురువు గారు ఏమంటున్నారు, ఎందుకు అంత కష్టపడడం అవసరమా అంటున్నారు కృష్ణ పరమాత్మ. కృష్ణకర్మ కొద్దు పరిపూర్ణం, నువ్వు పరిపూర్ణ ఆత్మస్వరూపాన్ని. ఇప్పుడు అద్దంలో రకరకాల పగులు ఉంటాయి, అన్ని పగుళ్ళు ఉంటాయి అద్దంలో. ముఖం ఎలా ఉంటుంది ఆ పగిలిన అద్దంలో చూసుకుంటే? అయ్యో అసహ్యంగా ఉంటుంది ముఖం. అందుకని ఏడుస్తారా ఆ ముఖాన్ని చూసి? బాధపడతారా? అయ్యో అనిపిస్తుంది కాసేపు, కానీ తర్వాత అద్దం పగలడం వల్ల అద్దం పగిలితే ఎలా పగులుతుంది తెలుసా? వంకర టింకరగా పగిలి అక్కడు ఇటు పగులుతుంది. దాంట్లో మీరు ముఖం చూసుకోండి ఒకసారి, ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందా? ఆ వంకర టింకర్లు అసహ్యంగా ఉన్న ముఖం అది నిజమా? ఆ వంకర టింకర్లు అసహ్యంగా కనపడటానికి కారణం ఎవరు? ఆ పగిలిన అద్దం. కనుక పగిలిన అద్దం వలన ఆ ముఖం అట్లా కనపడుతోంది, కానీ నా ముఖం ఒరిజినల్గా బాగానే ఉంది. అదేవిధంగా మనస్సులో, మనస్సు అనే అద్దంలో అది పగిలున్నది. ఎట్లా పగిలున్నది? ఎలా పగిలున్నది తెలుసా? కోపం, తాపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, రాగం, ఇవన్నీ పగుళ్ళు అన్నమాట. ఆ మనసులో నన్ను నేను చూసుకునేటప్పటికి ఎట్లా ఉంటాను? ఎలా ఉంటాను? అసహ్యంగా ఉంటాను. కోపం వస్తుంది నా మీద, నాకే కోపం వస్తుంది. మనస్సు కలుషితమై ఉన్నది. ఆ కలుషితమైన మనస్సులో భయం, ఈర్ష, తాపం, కోపం అన్నీ ఉన్నాయి మనస్సులో. ఆ మనస్సులో ఈ యొక్క అహంకారం, అహం ప్రతిబింబించేటప్పుడు అహంకారం ఎట్లా ఉంది? అహంకారం అబ్బా చెప్పడానికే కష్టంగా ఉంది స్వామిది, అట్లా ఉంటుంది. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది? మనస్సుని కోపం లేకుండా చేసుకో, అద్దాన్ని సవరించు ఫస్ట్. అద్దాన్ని సవరించుకో, మనస్సులో పగుళ్ళు రాకూడదు. పగుళ్ళు వచ్చినాయి అంటే నీ యొక్క ముఖం ఎట్ట కనపడుతుంది? అందులో అందంగా ఉంటుందా? అసహ్యంగా ఉంటుంది. అసహ్యమైన ముఖం చూస్తే ఆనందిస్తావా? ఆనందించలేవు కదా. కనుక మనస్సుని శుద్ధం చేసుకో ఫస్ట్. మనస్సు అనే అద్దాన్ని శుద్ధం చేసుకో. ఎవరిని పైన కోపం పెంచుకోవాకు, ఎవరిని ద్వేషించవాకు, ఎవరిని అనుమానించవాకు, ఎవరిని నిందించవాకు, ఎవరిని నిందించవాకు. అందరినీ ప్రేమించడం నేర్చుకో. ఒకవేళ మనస్సు నీకు తెలియకుండానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మనస్సుని కమాండ్ చేసి ఆజ్ఞాపించి నీకు సాధన ఇస్తాను, కూర్చో, ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టుగా పోతున్నావు కదా విను అని చెప్పి మనస్సుని లాగి కూర్చోబెట్టాలి. అందుకే సాధనా క్యాంప్. హాయిగా జాలీగా వంట లేకుండా తినొచ్చని కాదు, అక్కడికి పోయి కూర్చోబెట్టి రోజుకు 4 గంటల క్లాసు, 4 గంటల సాధన, జపం, ధ్యానం, మౌనం, 3 మంత్రాలు. జపం, ధ్యానం, మౌనం, జపం, ధ్యానం, మౌనం చేస్తూ క్లాసు వినాలి ఈ సబ్జెక్టును. అలా వింటేనే మోక్షం వస్తుంది, కానీ ఊరికే ఆషామాషిగా వినేసి రాదమ్మ. అర్థమైందా? కనుక శ్రద్ధ కావాలి, భక్తి కావాలి. సయుక్త కృష్ణ కర్మ కృత, ఎంత ఆనందమో చూడండి. ఆ మనస్సు శుద్ధం, ఎంత శుద్ధమైతే అంత ఈ ఆత్మ అందులో చక్కగా ప్రతిఫలిస్తుంది, చక్కగా మన జ్ఞానం బోధపడుతుంది. ప్రతిఫలిస్తుంది అంటే ఏమిటి? బోధపడుతుంది. ఇప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఎక్కడ కలిగిందండి? మనసులోనే? వేరే చోట కలిగిందా? మనసులోనే. మనసులో ఎట్లా కలిగింది? కాసేపు రాగం, ద్వేషం, కోపం, తాపం అన్ని పక్కకు పోయినాయి. పక్కకు పోయేటప్పటికీ ఈ అహం ఆత్మ విషయాన్ని చక్కగా ఆ మనసు అర్థం చేసుకొని ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది చూడండి. ఈ ఆనందం ఎప్పుడు ఉండొచ్చు కదా? మళ్ళీ చెప్పులు వేసుకోగానే అన్నీ వస్తాయి, గుర్తుకొచ్చేస్తాయి, మర్చిపోకూడదు. అర్థమైందా? ఇది ఒకరోజు కాదు. రాగి పాత్రం ఒకరోజు తోమితే నెక్స్ట్ డే చిలుం పడుతుంది, మళ్ళీ తోమాలి. ఇత్తడి పాత్రం మళ్ళీ తోమాలి. మనస్సు కూడా రాగి పాత్రం లాంటిదే. మనస్సు కూడా ఇత్తడి పాత్రం లాంటిదే. కాపర్, రాగి, ఇత్తడి అంటే బ్రాస్, కాపర్ ఇవన్నీ కూడా ప్రతిరోజు దానికి పాలిష్ పెడితేనే షైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు మన మనస్సు కూడా ఏం చేయాలి? మనం రోజు పూజ, దైవయజ్ఞ, మనుష్యయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, మనందరికీ అంటే భూతయజ్ఞ ఇవన్నీ చేయాలి. చేసి గురు సేవ, అతిథి సేవ, భగవంతుడికి సేవ చేస్తూ అందరికి సేవ చేస్తూ ఉంటే శుద్ధపడుతుంది మనస్సు. ఎంత శుద్ధపడాలి, ఎంత జ్ఞానాన్ని పొందాలి, అర్థమైందా? ఇప్పుడు అలా చదువుతూ రావాలి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు మనసు ఇలా పెట్టుకొని చదవాలి. సకృష్ణ కర్మ కృత. ఇంకా జీవితంలో ఆ వ్యక్తికి సాధించవలసింది ఏమన్నా ఉందా చెప్పండి? నాకు ఇది లేదు అది లేదని దిగులు వస్తుందా? దిగులు వస్తే ఎక్కడ వస్తుంది చెప్పండి? మనసులో వస్తుంది. దేనికోసమైనా కోరుకుంటే అది దేన్ని కోరుకుంటుంది? మనస్సు అనాత్మనే కోరుకుంటుంది. మనసులో వచ్చే కోరికలన్నీ అనాత్మ మీదనే వస్తాయి. కనుక నాకు ఇంకే కోరికలు లేదు. ఈ మనసు ఎటు మళ్ళింది ఇప్పుడు? ఆత్మ వైపు మళ్ళింది. ఇంకా ఆత్మ పరిపూర్ణం. ఈ మనస్సులో ఆత్మ జ్ఞానం రావడం వల్ల ఈ మనస్సు ఏమైంది ఇప్పుడు? పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానాన్ని పొందింది. పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అపరిపూర్ణత ఉంటుందా మనసులో? ఇంకేమన్నా పొందితే గానీ ఆనందం రాదు, నాకు అది వస్తే గానీ ఆనందం రాదని ఉంటుందా? అవి వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే. అవి వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు ఆనంద స్వరూపాన్ని. వస్తే వస్తాయి ఓకే, రాకపోతే నా పరిపూర్ణత పోతుందా? పోదు. ఏ, నేను ఎప్పుడు ఆత్మనే కదా, ఇవన్నీ కూడా అనాత్మే కదా. ఏవైతే నేను పొందాలనుకుంటున్నానో బయట నుంచి, అవన్నీ కూడా సత్యం కాదు కదా. అవన్నీ ప్రతిబింబ ముఖాల్లాంటివే కదా. ఇంకా వాటి కోసం పాపలాడతానా? వస్తే ఓకే, రాకపోతే ఆల్సో ఓకే. ఇంకా నా యొక్క ఆనందం వాటి మీద ఆధారపడదు. నా శాంతి, ఆనందం, సుఖం దేని మీద ఆధారపడదు ప్రపంచంలో. ఎందుకు? నేనెప్పుడు ఆత్మసుఖంలోనే ఉన్నాను, ఆత్మ ఆనందంలోనే ఉన్నాను. ఈ మనసుకు బుద్ధి వచ్చింది ఇప్పుడు. క్లాసుకు వచ్చి చదివిన తర్వాత బుద్ధి వచ్చింది మనస్సుకి. ఆ మనస్సు చక్కని మనస్సు, అది చక్కటి బుద్ధి. ఆ బుద్ధిమంతుడు అవడం వలన, జ్ఞాని అవడం వలన కృష్ణ కర్మ కృత పూర్ణతను పొందాడు, ఆనందాన్ని పొందాడు. మళ్ళీ ఒక్కసారి చదువుతామా శ్లోకం? అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు చదివితే ఆనందం. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కృత్. వచ్చే వారానికి ఈ శ్లోకం పుస్తకం లేకుండా చదవాలి. ఇంకా అవ్వలేదు ఈ శ్లోకం. ఇంకా బాగా అర్థం కావాలంటే 3 ఉదాహరణలు చెప్తాను. ఆత్మ కర్మ చెయ్యదు కదా. శరీరం, మనస్సు, అహంకారం కలిసినటువంటి యొక్క అనాత్మ ఏదైతే ఉందో ఇది పనిచేస్తూ ఉన్నది. నేను అనేది నిజంగా ఆత్మ, కానీ మనం ఈ శరీరం చేసే పనులని నేను చేస్తున్నాను అంటున్నాం. చూసారా ఇప్పుడు? నేను అనేది నిజంగా ఆత్మ ఒరిజినల్లీ. ఈ ప్రతిబింబిస్తున్న అహంకారం, మనస్సు, బుద్ధులు పనులు చేస్తుంటే, కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ పనులన్నీ నేను చేస్తున్నాను అంటున్నాం. అంటే శరీరం యొక్క పని, మనసు యొక్క పనిని నా మీద, ఆత్మ మీద వేసుకున్నాను. ఎలా అంటే, పడవలో వెళ్తున్నాం నదిలో. శంకరాచార్యుల వారి ఉదాహరణ చెప్తారు. పడవలో ప్రయాణిస్తున్నాం మనం, పడవలో కూర్చున్నాం నదిలో, పడవ మీద వెళ్తున్నాం. మనం వెళుతూ ఉంటే చెట్లన్నీ పోతున్నట్లుగా కనపడుతుందా లేదా? మనం పోతున్నట్లు అనిపించడం అలా, చెట్లన్నీ కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చెట్లు కదలిక అనే కర్మ ఉన్నదా చెట్లల్లో? మరి కదులుతున్నట్లుగా ఎందుకు కనపడుతోంది? భ్రమ. చూసారా? చెట్లు కదలకపోయినా కూడా కదులుతున్నట్టు కనపడుతున్నది నీకు. కదులుతున్నది ఎవరు నిజంగా? పడవ. నేనే కదులుతున్నాను పడవలో. కదులుతున్న నేను కదలనట్లుగా అనుకోని కదలనటువంటి చెట్లని కదులుతున్నట్లుగా భావిస్తున్నానే, ఇంతకంటే భ్రమ ఏం కావాలండి? ఇది కూడా అంతే. ఇక్కడ కూడా అనాత్మ పనులు చేస్తూ ఉంటుంది, ఆత్మ ఏమీ చెయ్యదు. కానీ ఈ అనాత్మ పనులన్నీ నా మీద వేసుకొని నేను చేస్తున్నానంటాడు. ఒక ఉదాహరణ. 2వ ఉదాహరణ, రైల్లో కూర్చుంటాం. రైల్లో మన ట్రైన్ ఆగుతుంది ఒక స్టేషన్లో. ఆగుతుందా లేదా? ఆగినప్పుడు పక్కన ఇంకొక ట్రైను పోతూ ఉంటుంది. అది పోతూ ఉంటే మనం ఏమనుకుంటాం? మనం పోతున్నాం అనుకుంటాం. తర్వాత తెలుస్తుంది మనకు ఎప్పుడు, ఆ ట్రైన్ పోయిన తర్వాత, అయ్యో నేను ఇక్కడే ఉన్నాను, ఆ ట్రైన్ కదలలేదా అన్నాడు. ఎందుకలా అనిపిస్తుంది? భ్రమ. చూస్తారా, ఇది మనకు ఎన్ని ఇప్పటికే ఇప్పుడు పోయి కూర్చున్నా సరే ట్రైన్లో అర్థం అవుతుంది, అది అదే అనిపిస్తుంది. ఎప్పుడైనా అలాగే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? మనం పోవడం లేదని తెలిసినప్పటికీ కూడా ఇన్నిసార్లు వెళ్ళాం, ప్రయాణం చేశాం, ఆ ట్రైన్ వెళుతూ ఉంటే మన ట్రైన్ వెళుతున్నట్టే కనపడుతుంది అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు వెళ్ళి కూర్చోండి ట్రైన్లో మళ్ళీ అదే కనిపిస్తుంది. కారణం ఏమిటి? అంతే, అదంతే ఏంటంటే చెప్పలేము. రెండో ఉదాహరణ అర్థమైందా? అంటే మన పని చేయకపోతున్నప్పటికీ కూడా ఆ ట్రైన్ పనిచేస్తున్నది యాక్చువల్గా. దాని యొక్క కదలికని దీని మీద ఆపాదించుకున్నాం, దీంట్లో కదలిక లేదు అసలు. ఈ నేను ఆత్మలో ఏమీ లేదు, కానీ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటాడు. అది చేస్తున్నది శరీరం, మనస్సు చేస్తున్నది, నేను చేయడం లేదు. కదలకుండా కూర్చున్నాను అంటావు, ఎక్కడ కూర్చున్నా కదలకుండా శరీరం చేస్తూనే ఉన్నది కదా. మూడో ఉదాహరణ కావాలా? అది చెప్పి పూర్తి చేస్తాను. చంద్రుడు కదులుతున్నట్లుగా ఉంటుంది, మేఘాలేమో పోతూ ఉంటే మేఘాలు కదులుతుంటాయి, మబ్బులు పోతూ ఉంటాయి. మీరేమంటారు? అబ్బా చంద్రుడు చూడు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడో అంటాడు. చంద్రుడు పరిగెడతాడా? కదలిక ఉందా చంద్రుడిలో? కానీ చంద్రుడు పోతున్నట్టుగా ఎందుకు కనపడుతున్నది? దీన్ని ఆప్టికల్ ఎర్రర్ అంటారు. మన కళ్ళల్లో ఆ దోషం ఉన్నది. కదలని చంద్రుడు కదులుతున్నట్టుగా కనపడుతుంది, కదిలేది మేఘాలు. మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నట్టుగా కనపడుతున్నది. అదేవిధంగా నేను అనేది ఆత్మస్వరూపం, అందులో కర్మ అనేటువంటిది లేదు. జ్ఞాని తెలుసుకుంటాడు ఈ విషయాన్ని. అహంకారంలో మనస్సు బుద్ధిలో ఎప్పుడు కర్మ ఉంటూనే ఉంటుంది, అది నేను కాదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.